ఇప్పుడు మూడవ స్కందం తృతీయ స్కందం ప్రారంభం కాబోతా ఉంది. గురువుని ఆశ్రయించి గురుబోధని ఆలకించిన శిష్యుడు సాధన సాగించాలి. అయితే ఆ సాధన చక్కగా సాగాలి అని అంటే కామాన్ని జయించాలి, అంటే కోరికల్ని జయించాలి. కామాన్ని ఎందుకు జయించాలండి? ఇప్పుడు మూడవ స్కందంలో రాబోతుంది. ఎందుకు సార్ అంటే, కామాన్ని కనుక జయించలేకపోయినట్లయితే, అలా నిగ్రహించు కామాన్ని నిగ్రహించుకోలేనటువంటి దితికి, దితి అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు దితి అదితి అని, ఆ దితికి రాక్షసులు జన్మించారు. కామాన్ని నిగ్రహించుకున్నటువంటి దేవహూతికి కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి, మరి ఆమె కామాన్ని నిగ్రహించుకున్నటువంటి ఆమె, ఆమెకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కపిలుడిగా జన్మించాడు. అంటే కామం వల్ల నువ్వు రాక్షసుడు అవుతావు, కామాన్ని కనుక జయించినట్లయితే భగవంతుడు అవుతావు. అందుకనే మనకు అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అని ఆరింటికి చెప్తారు. ఈ ఆరింటిలో కూడా మొట్టమొదటిది కామం. అంటే ఈ కామం అనేటువంటిది ముందున్నటువంటి రైలు ఇంజన్, మిగిలినటువంటి ఐదు కూడా రైలు పెట్టెలు. ఇంజన్ ఎట్టుకపోతే పెట్టెలు అట్టే పోతాయి. అందుకని కామాన్ని పట్టుకొని క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉంటాయి. అందుకని ఒక కామాన్ని కనుక జయిస్తే అరిషడ్ వర్గాలను జయించినట్టే. అందుకనే ఇక్కడ కామాన్ని జయించాలి. కామాన్ని జయించినప్పుడే నీకు పరమాత్మ దర్శనం అని చెప్పటమే ఈ మూడవ స్కందం యొక్క అసలైనటువంటి ఆంతర్యం. మరి తృతీయ స్కందాన్ని ప్రారంభించబోతూ శుక మహర్షి పరీక్షిత్తు అడిగినటువంటి విశ్వ సృష్టిని గురించి, కాలాన్ని గురించి తెలియజేయబోతున్నాడు. అంటే ఇక్కడ పరీక్షిత్తు అడిగాడు, అయ్యా పరమాత్మ ఈ సృష్టి ఎట్లా చేస్తాడు, అసలు ఈ కాలం అంటే ఎలా ఉంటుంది, కాలం అంటే ఏమిటి అని అడిగితే దానికి ముందుగా కాలాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశాన్ని పరమాణు అంటారు. రెండు పరమాణువులు కనుకైతే ఒక అణువు, మూడు అణువులు కనుకైతే ఒక క్రసరేణు, మూడు క్రసరేణువులు కనుకైతే ఒక త్రుటి, 100 త్రుటులు కనుకైతే ఒక వేధ, మూడు వేధలు కనుకైతే ఒక లవం, మూడు లవాలు కనుకైతే ఒక నిమేషం, మూడు నిమేషాలైతే ఒక క్షణం, 5 క్షణాలు కనుకైతే ఒక కాష్ట, 10 కాష్టలు కనుకైతే ఒక లఘు, 15 లఘువులు కనుకైతే ఒక నాడి, 6 నాడులు కనుకైతే ఒక జాము, 4 జాములు కనుకైతే ఒక పగలు, 4 జాములు కనుకైతే రాత్రి, 1 పగలు 1 రాత్రి కలిస్తే 1 రోజు, 15 రోజులు కలిస్తే 1 పక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం అని 2 పక్షాలున్నాయి. అలాగనే 2 పక్షాలు కలిస్తే 1 నెల. ఈ నెల ఏమిటంటే పితృదేవతలకు 1 రోజు. అంటే పితృదేవతలకి 1 రోజు, మనకి 1 నెల కింద లెక్క. మనకు 1 నెల కనుక గడిచిపోతే పితృదేవతలకు 1 రోజు అవుతుందన్నమాట. ఇక మన యొక్క 2 నెలలు 1 ఋతువు. మనకి సంవత్సరంలో 8 ఋతువులు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి 2 నెలలు, 6 2 12 నెలలు. ఇప్పుడు వసంత ఋతువు, హేమంత ఋతువు అన్ని ఋతువులు ఉన్నాయి కదా అని. ఇక 6 నెలలు కనుకైతే 1 ఆయనం. ఆయనం అంటే దక్షిణాయనం ఉత్తరాయనం అని 2 ఉన్నాయి. అది అట్లా ఆయనం, 6 నెలని ఆయనం అని అంటారు. 2 ఆయనాలు కనుకైతే 1 సంవత్సరం. సంవత్సరం అని అంటే దేవతలకి 1 రోజు. మన సంవత్సరం దేవతలకు 1 రోజు. అందుకని దేవతల సంవత్సరాలు దివ్య సంవత్సరాలు అంటారు, దివ్య వర్షాలు అంటారు. ఇక పితృదేవతల యొక్క ఆయుష్ 3000 సంవత్సరాలు. మన సంవత్సరాలు 3000 సంవత్సరాలు అయితే పితృదేవతల యొక్క ఆయుష్ తెలుసు. ఇక దేవతల యొక్క ఆయుష్ 36000 సంవత్సరాలు. 36000 ఎందుకని, ఎందుకని అంటే 360 రోజులు అయితే కదూ వాళ్ళకి సంవత్సరం, 8 సంవత్సరాలు 100 అయితే కదా, అందుకని 360 36000. ఇక ఒక దివ్య వర్షం అని అంటే 360 మానవ సంవత్సరాలు. అంటే మన యొక్క 360 సంవత్సరాలు దేవతలకు 360 రోజులు, 360 సంవత్సరాలు మన అయితే దేవతలకు ఒక దివ్య సంవత్సరం లేదా దివ్య వర్షం అంటారు. ఇక మనకి 4 యుగాలు ఉన్నాయి. యుగానికి యుగానికి మధ్య సంధికాలం ఉంటుంది, దాన్ని కలిపే మనం యుగం యొక్క పరిణామం చెప్పుకుంటాం. ఇప్పుడు కలియుగం ఉందనుకోండి, 432000 సంవత్సరాలు మన సంవత్సరాలు, కానీ 1200 దివ్య వర్షాలు. దివ్య సంవత్సరాలు అంటే దేవతల యొక్క సంవత్సరాలు అయితే 1200, దాన్ని 360 పెట్టి అచ్చు వేస్తే 432000 అవుతుంది. అదేవిధంగా ద్వాపరయుగం కనుకైతే 864000 సంవత్సరాలు. త్రేతాయుగం కనుకైతే 12,96,000 సంవత్సరాలు, కృత యుగం కనుకైతే 17,28,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు కనుక కలిపితే ఒక మహాయుగం అంటారు, 43,20,000 సంవత్సరాలు. ఈ మహాయుగాలు 71 కనుకైతే మన్వంతరం అంటారు, 14 మన్వంతరాలు అయితే కల్పం అంటారు. అంటే 1,000 మహాయుగాలు కనుకైతే ఒక కల్పం, 1,000 మహాయుగాలు కనుకైతే ఒక ప్రళయం. కల్పం అంటే బ్రహ్మదేవుడికి పగలు, ప్రళయం అంటే బ్రహ్మదేవుడికి రాత్రి. ప్రళయం, ప్రళయంలోనేమో సృష్టి ఉండదు, కల్పంలో మాత్రమే సృష్టి ఉంటుంది. ఈ 1,000 మహాయుగాల కాలం బ్రహ్మదేవుడికి ఒక కల్పం అయితే, అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అయితే, ఆ బ్రహ్మదేవుడి రోజులో 14 మంది మనువులు పరిపాలన చేస్తారు. ఒక మనువు తర్వాత ఒక మనువు, ఒక మనువు తర్వాత ఒక మనువు, 14 మంది మనువులు పరిపాలన చేస్తూ ఉంటారు. ఇక ప్రతి మన్వంతరంలో కూడా భగవంతుడి యొక్క అవతారాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ కాలాల ప్రకారంగా. ఇక బ్రహ్మ యొక్క జీవిత కాలంలో వచ్చేటువంటి ప్రళయాన్ని బ్రహ్మ ప్రళయం అని అంటారు. అప్పుడు లోకాలన్నీ కూడా, లోకంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా పొంగిపోతాయి, మొత్తం లోకం అంతా నీట మునిగిపోద్ది. ఆ నీటి మధ్యలో శ్రీమన్నారాయణుడు వటపత్ర శాయి అయి శయనించి ఉంటాడు. ఇక బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలాన్ని 2 భాగాలు చేస్తే, మొదటి సగం ప్రథమ పదార్థం, 2వ సగం ద్వితీయ పదార్థం. ఈ ద్వితీయ పదార్థం అనే పేరు మీ ఇంట్లో మీరు ఎవరన్నా పురోహితుడు కనుక వచ్చి చదివేటప్పుడు మీరు వినుంటారు, ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వయస్సు మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబుద్ధి పేరు మీరు చదువుతుంటారు. అది ఏమిటి అని అంటే ఇదనమాట, బ్రహ్మ యొక్క 1,50 సంవత్సరాలు పూర్వ పదార్థం, 2,50 సంవత్సరాలు ఉత్తర పదార్థం. అంటే కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటారనమాట, 50 సంవత్సరాలు పూర్తయిపోయి బ్రహ్మదేవుడికి 51వ సంవత్సరం జరుగుతూ ఉంది అని అర్థం. పూర్వ పదార్థంలో చివరి కల్పం పద్మకల్పం, ఈ ద్వితీయ పదార్థంలో మొట్టమొదటిది శ్వేతవరాహకల్పం. అంటే ఇప్పుడు మంది వైవస్వత మన్వంతరం, శ్వేతవరాహకల్పం, ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఈ శ్వేతవరాహకల్పం. మరి శ్రీహరి వరాహ రూపంలో ధరించి ఇక్కడ హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించేటువంటిది ఈ కల్పంలోనే జరుగుతుంది. అందుకని దీనికి వరాహ శ్వేతవరాహ కల్పం అన్నారు. దీనికి శ్వేతవరాహ కల్పం అని ఎందుకన్నారంటే, ఈ హిరణ్యాక్షుని చంపడానికి శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు, వరాహ అవతారాన్ని. కాబట్టి ఇప్పుడు బ్రహ్మకి 50 సంవత్సరాలు గడిచిపోయి 51వ సంవత్సరంలో మొట్టమొదటి రోజు జరుగుతున్నది. మొట్టమొదటి రోజులో కూడా ఇప్పుడు మనం మధ్యాహ్నం సమయంలో ఉన్నాం, అంటే 200 కోట్ల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మధ్యాహ్న సమయంలో ఉన్నాం అన్నమాట. ఇలా కాలాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు సృష్టిని గురించి చెప్పబోతా ఉన్నాడు. మరి సృష్టిని గురించి ఏం చెప్తున్నాడు, ఈ సృష్టి అనేటువంటిది అసలు ఎలా జరుగుతుందో, అంటే మనకి సృష్టిని గురించి ఎక్కడా కూడా పూర్తిగా చెప్పరు, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్తారు మనకి ఉపనిషత్తుల్లో కానీ, ఇంకా భగవద్గీతలో కానీ, ఇంకెక్కడైనా కానీ. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా చెప్పారు, మొత్తం చెప్పారంటానికి వల్లగాదు కానీ చాలా ఎక్కువగా చెప్పారు. ఆ ఎక్కువ చెప్పడం కూడా ఇది భాగవతం కనుక అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పారు, కాకపోతే మనం కొంత జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ కాలాల గురించి మనం ఎంత విన్నా ఇవన్నీ మనకు మళ్ళీ గుర్తుండేవి కాదు, అందుకనే మర్చిపోయినా ఏం పర్వాలేదు. కానీ సృష్టిని గురించి మాత్రం జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని మనం రేపటి నుంచి తెలుసుకుందాం.